మహాకృప ఆ మనుషులు చేసే కార్యం కాదని మాత్రము మేము సాక్ష్యం చెప్పగలము. ఆయన ఆశ్చర్యకరంగా అనేక దినాల ప్రార్థనకి ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చి ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వద్దుకొద్దాం. మత్తయి సువార్త 16:18 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16:18 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 17 కూడా చదవాలి. అందుకు యేసు, సీమోను బరియోన, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇలా అనాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన్ని నమ్మని వారు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు, గేలీ చేసేవారు, ఇంకా గుడ్డితనంలో ఉన్నవారు సహజంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు విషయంలో అభ్యంతర పడతారంటే, ఆయన లోకంలో బాగా ధనం సంపాదించిన వాడు కాడు, అలెగ్జాండర్ లాంటి ప్రపంచ యోధుడు కాదు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ లాంటి వీరుడు కాదు, యోధుడు కాడు, లేదా స్వతంత్ర సమర యోధుడు కూడా కాడు. చాలా సాధారణమైన వ్యక్తి, నజరేయుడు, చాలా సాధారణమైన గృహంలో జన్మించిన వాడు. అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. ఒక ఆయన ఇలాగన్నాడు, మూడు మేకులు పీక్కోలేనోడు నీకేం చేస్తాడు? సిలువ మీద ఆయన చూస్తే అలాగే కనబడతాడు. కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడితే ఆయన దొంగలతో పాటు కలిపి ఎందుకు సిలువ వేశారు? ఆయన దొంగ కాకపోతే, తప్పు చేయకపోతే ఖచ్చితంగా అభ్యంతరాలకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర అభ్యంతర పడడానికి కొన్ని కారణాలు వాళ్ళకు ఉన్నాయి. తల మీద బంగారు కిరీటం ఏమీ లేదు, చేతిలో బంగారు గద లేదు, నడానికి బంగారు వడ్డానం లేదు, కడియలు లేవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర గొప్ప గొప్ప ఆస్తులు లేవు. చాలా సాధారణమైన వాడు అలాగే కనబడ్డాడు. ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభుని భారతదేశంలో ఇంకా అంగీకరించిన వారు అట్లా చూస్తూ ఉంటే, మరో రకంగా యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం మారిపోయింది, క్రైస్తవ ప్రభుత్వంగా డిక్లేర్ చేసేసుకుంది. ఈరోజు అగ్రరాజ్యాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు చాలా సాధారణమైన వాడు అయినప్పటికీ 2000 సంవత్సరాలు గడించిపోయిన ఆయన వన్నె, ఆయన కీర్తి, ఆయన ప్రభావము, ఆయన గురించిన సువార్త ప్రకటన ఎక్కడ ఆగట్లా. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి వింటున్న సాక్ష్యాలు, తాగుబోతులు మార్పు చెందటం, మాబోటి పోలీసులు మారి, మాబోటి పోలీసులు లంచాలు మాని, అబద్ధాలు మాని, మోసాలు మాని, కఠిన హృదయాలు మాంస హృదయాలుగా మార్చబడి, కళ్ళల్లో కన్నీరు పెట్టించడం మీద తప్ప కన్నీరు పెట్టడం చేతకాని వాళ్ళు ఎక్కెక్కి రోదనతో ఉపవాసాలతో ప్రార్థన చేసిన జీవితాలు ఈ సాక్ష్యాలు. కాబట్టి మనం మొదటి కోవలో లేం, యేసుక్రీస్తు ప్రభు సాధారణమైన వాడు, ఆయన దగ్గర ఏమీ లేదు, బంగారం లేదు, వెండి లేదు అని లోకం వెతుకుతున్నట్టుగా ఆశీర్వాదాలు మేలులు వెతుక్కుంటూ కూర్చుంటే, ఆ మాటకు వస్తే భారతదేశంలో క్రైస్తవుల కంటే క్రైస్తవేతల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. క్రైస్తవుల కంటే క్రైస్తవేతల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. డబ్బు క్రైస్తవేతల దగ్గర దేవుడుగా కొలువై ఉంది. కుబేరుడు అని పిలుస్తారు, లక్ష్మీదేవి అని పిలుస్తారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ ఇద్దరు దేవుళ్ళు, వాళ్ళ దగ్గరే ఉన్నారు. మన దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎలాంటివాడంటే, అయ్యా పన్ను కట్టడానికి అడుగుతున్నారు, అరసికలు పన్ను కట్టాలి, మీరు పన్ను కట్టాలి, నేను పన్ను కట్టాలి, ఏం చేద్దాం ప్రభు అంటే, పన్ను కట్టడానికి కూడా జేబులో డబ్బులు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేయాల్సి వచ్చింది. వెళ్ళి సముద్రంలో గాలమై చేప పడతాదు, దాని నోరు తెరు, శకులు ఉంటుంది, అరశకులు నీకు, అరశకులు నాకు, కట్టే. పన్ను కట్టడానికి కూడా ఎంత కష్టపడాలా అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర అదేమి లేవు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన శిష్యులు అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గరికి వచ్చారు. దేవాలయం ముందు ఎవరుంటారు? భిక్షగాడు ఉంటాడు. వీళ్ళిద్దరిని ఆపాడు, భిక్షం అన్నాడు. వీళ్ళిద్దరు ముఖం చూసుకున్నారు. పేతురు యోహాన్లు, డబ్బులు మా దగ్గర లేవు, భిక్షగాడికి వేసే డబ్బులు కూడా లేవు. ఆశ్చర్యం ఏంటంటే, డబ్బు కంటే గొప్పవి యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర లోకం వెతుకుతున్నట్టుగా ఒకవేళ వాటిని వెతుక్కోవడానికి తాపత్రయపడితే అవి యేసుక్రీస్తు ప్రభు దగ్గర దొరకవు. లోకం వెతకాల్సినవి చాలా ఉన్నాయి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. అవి కంటి కనబడడం లేదు, చెవికి వినబడడం లేదు, హృదయానికి గోచరం కావట్లేదు, వాటి కోసం ఆలోచించట్లేదు, వాటిని మర్చిపోయి వెళ్ళిపోతా ఉన్నారు, వాటిని మర్చిపోయి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏం దొరుకుతాయి, ఏ ఎందుకు వచ్చాడు, ఈ ఎస్ఎఫ్జే ఎందుకు, ఈ డిఎఫ్జే ఎందుకు, మనం అల్టిమేట్ గా ఏం సాధించడానికి సహవాసాన్ని కడుతున్నామో మర్చికి కొన్ని జ్ఞాపకం చేయడానికి తాపత్రయపడతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన మనం చదివిన మూల వాక్యంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. 16వ అధ్యాయము 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసుక్రీస్తు ప్రభు ప్యాలెస్లకు అట్లా, భవనాలకు అట్లా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నవాడు. కాబట్టి మనం అనుకుంటున్న ఇల్లు యేసుక్రీస్తు ప్రభు కట్టలేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సమూహాన్ని ప్రభు కట్టాడు. దాన్ని ఆయన అన్నాడు సంఘము. 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కడతాను, నా సంఘమును కడతాను. సేవ అనగానే ఎందుకో బిల్డింగ్ గుర్తొస్తుంది, మాకు ఒక మందిరం కావాలి. బైబిల్ అంటుంది మీరే మందిరం, మీరే దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. మనమేమంటాం, ఆహాహా మాకు ఒక మందిరం కావాలి. మనం కట్టే మందిరాలు నిజంగా దేవుడు కట్టే మందిరంతో పోలిస్తే చాలా తక్కువ. అసలు కట్టాల్సిన అవసరం లేనే లేదు ఆయన మాట్లాడుతున్న మాట. ఆయన మనకు కట్టాడు సంఘాన్ని. ఇది ఎంత బలమైనదంటే సంఘం, అక్కడ ఒక మాట అంటున్నాడు, పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. పాతాలాన్ని జయించగలిగింది సంఘం, యేసుక్రీస్తు ప్రభు కట్టిన సంఘం. చదివిన వాక్యం ఉంది కదా, మూల వాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివాం కదా, అక్కడ యేసు ప్రభు పేరు కోసం రాయబడింది. చదువుదాం మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఫుట్నోట్ లో యేసు అన్న శబ్దమునకు రక్షకుడని అర్థం. ఏ యేసు నామంలో ఈ రాత్రి మనం సంఘముగా కూడుకున్నామో ఆ యేసు పేరుకు అర్థం రక్షకుడు. హీఈస్ ద సేవియర్. సేవియర్ రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? ప్రమాదాల నుంచా, రోగాల నుంచా, అప్పుల నుంచా, కష్టాల నుంచా, బాధల నుంచా, శత్రువుల నుంచా? కాదు కాదు. అక్కడ రాయబడ్డ మాట పాపముల నుండి ఆయనే రక్షించును. పాపాల నుండి ఆయనే రక్షించును. ఉత్తరప్రదేశ్ లో కుంభమేళ జరుగుతూ ఉంది. సుమారు 50 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ లో ఆ కుంభమేళలో స్నానాలు అభ్యసించారు అన్నది యోగి గారు చెప్పే మాట. అది అబద్ధం కాదు అని నేను నమ్ముతున్నాను. డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళి స్నానాలు చేసి వచ్చారు అక్కడ. చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు అక్కడ. అక్కడ స్టాంప్ యాడ్ జరిగింది, తొక్కు స్లాడ్ జరిగింది, చచ్చిపోతా ఉన్నారు అనే వార్తలు వినపడతా ఉన్నా అయినా వెళ్తున్నారు అక్కడికి. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పుణ్యం వస్తుంది అని, పాపం పోతుంది అని, మోక్షం వస్తుంది అని, ముక్తి కలుగుతుంది అని. భారతీయులు చాలా భక్తిపరులు, దేవుని చింతన ఎక్కువే. కాబట్టి కనబడ్డదల్లా దేవుడు చేసుకున్నారు. కనబడ్డ ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని అడుగుతున్నారు. నీకు నాకు వాళ్ళకి రక్షకుడు దొరకలేదుగా. నీకు నాకు రక్షకుడు దొరికేశాడు. పాపాల నుంచి రక్షించేవాడు, పాపాల నుంచి రక్షించేవాడు. ఆయన పేరే రక్షకుడు, సేవియర్, యేసు. ఆ పేరు అదే, ఆ పేరు అదే, ఆ పేరుకి అర్థం అదే. అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆదిలో, ప్రారంభంలో ఈ పాపం ఎంటర్ కావడానికి ముందు సాతాను చాలా బాగున్నాడు. సాతాన్లో పాపం వచ్చిన తర్వాత సాతాన్ పాడైపోయాడు. ఎక్కడుందా మాట? ఎహెస్కేలు గ్రంథం, ఎహెస్కేలు గ్రంథం 28వ అధ్యాయానికి వెళ్దాం. చదువుదాం, కొన్ని కీలకమైన వాక్యాలు చదువుదాం. మనం ఏది గొప్ప మేలు, ఏది చిన్న మేలు, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏ దేనికి మనం మొదటి స్థానం ఇవ్వాలి అన్నది మనం అర్థం చేసుకోవటం అవసరం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. చదువుదాం ఎహెస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13. దేవుని తోట యొక్క ఏదేనులో 717 పాత నిబంధన గ్రంథం. దేవుని తోట యొక్క ఏదేనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ అలంకరింపబడి ఉన్నావు. ఆ పడిపోయిన కెరూబు యొక్క వైభవం అంతా ఇంతా కాదు. చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు, చాలా వైభవంలో ఉన్నాడు, చాలా బాగా అలంకరించబడి ఉన్నాడు. దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. బంగారం లీస్ట్ చివరిలో రాయబడింది, అంతకంటే గొప్పవి చాలా ఉన్నాయి అక్కడ. 14, అభిషేకము నుండిన కెరూబు అయి ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అభిషేకింపబడ్డ కెరూబు. అందుకే నేను నీ నియమించితిని. 15, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు, పాపం ఎంటర్ అయ్యే వరకు వాడి వైభవం చాలా బాగుంది. ఎవరి వైభవం? సాతాను వైభవం. పాపం సాతాన్ని ఏం చేసింది? పరలోకం నుంచి పాతాలనికి ఈడ్చుకొచ్చింది. అభిషేకం పొందిన కెరూబు, ఆశ్రయముగా ఉన్న కెరూబు, అలంకరించబడ్డ కెరూబు, అవన్నీ ఆ మహిమ ఆ వైభవం ఆధిక్యత మొత్తం సర్వనాశనం అయిపోయింది. దేనివల్ల? పాపం వల్ల. ఈరోజు ఎక్కువగా మనం క్యాన్సర్ కోసం వింటున్నాం కదా, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే మనల్ని టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ ఉంది అని చెప్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మాటకి సగం చచ్చిపోతాం. ఎందుకు? అది కొరుకుడు పుండు, చాలా ప్రమాదం, ప్రాణం తీస్తుంది. దాని విషయంలో భయం ఉంది, రోగం విషయంలో భయం ఉంది. రోగం ప్రాణం తీస్తుంది కాబట్టి రోగం విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాం. బైబిల్ ఏమంటుందంటే రోగం శరీరానికి సంబంధించింది, శరీరాన్ని పాడు చేస్తుంది, అవయవాలను పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. భయపడు. కానీ రోగం ఆత్మను పాడు చేయలేదు. ఎందుకు? లూకాసువార్త 16వ అధ్యాయంలో రోగిష్ఠైన లాజరు, రోగిష్ఠైన లాజరు చస్తే దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళారు. రోగం అతన్ని ఆత్మను పాడు చేయలేదు, పరలోకానికి ఆటంకం కాలేదు. రోగిష్ఠిగానే ఉన్నాడు, రోగిష్ఠిగానే చచ్చిపోయాడు, చచ్చిపోగానే దేవదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు. బైబిల్లో కొంతమంది భక్తులు, పౌలు రోగంతో ఉన్నాడు చనిపోయే సమయానికి, కంటి జబ్బు. ఇస్సాకు రోగంతోనే ఉన్నాడు, ఎలీషా రోగంతోనే ఉన్నాడు. చాలా మంది భక్తులు మన కాలంలో కూడా చనిపోయే సమయానికి భక్తి సింగ్ గారు గాని ఏసన్న గారు గాని రోగంతోనే చనిపోయారు. అయ్యో పాపం అందామా, రోగానికి పాపానికి చాలా తేడా ఉంది. రోగాన్ని చూసి అయ్యో పాపం అంటున్నాం గాని పాపం విషయంలో స్పృహ లేకుండా ఉన్నాం. పాపం అభిషేకం నొందిన కెరూబును నేల మట్టుకు, పాతాల మట్టుకు నరకబడేటట్లుగా, త్రోయబడేటట్లుగా ఈడ్చుకొచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్ ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్. ఈ పాపంతో పాపానికి జనకుడుగా ఉండి పాపం ప్రారంభమైన వీడు ఏదేం తోటలోకి వచ్చాడు. ఏదేం తోటలో పాపం ఏం చేసింది? మొత్తం కంప కొల్లేరు, కాపురం పాడైపోయింది, దేవునితో బంధం చెడిపోయింది, అన్ని పాడైపోయాయి. ఈవెన్ భూమికి కూడా శాపం తీసుకొచ్చింది పాపం. ఆదికాండ 3వ అధ్యాయంలో రాయబడ్డ మాటలు అన్ని మనం చాలా ఘోరమైన పరిస్థితులు ఆయనకి. ఇక పాపం దేవుడికి నచ్చిన జరిగేసరికి దేవుడు నేలను శపించాడు, స్త్రీని శపించాడు, పురుషుని శపించాడు, మొత్తం మంచిదంతా చెడిపోయింది, మంచిదంతా చెడిపోయింది. దాన్ని ఒక్క మాటలో చదవాలంటే రోమిలకు రాసిన పత్రికలో ఇలా రాస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం ఎంత నాశనాన్ని తీసుకొచ్చిందో, ఎంత నాశనాన్ని లోకం మీద తీసుకొచ్చిందో, చాలా చాలా నష్టం ఎలా కలిగిందో అవన్నీ మనం చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకములో ఎలాగూ ప్రవేశించును. ఒకని ద్వారా పాపం, ఆ పాపం ద్వారా మరణం, ఆ మరణం లోకంలో అందరికీ, ప్రాముఖ్యంగా ఈ మరణం 2వ మరణం. 6:23 రాయబడతా మాట, పాపం వల్ల వచ్చు. రోమిలకు రాసిన పత్రిక 6:23, పాపం వల్ల వచ్చు జీతం మరణం, 2వ మరణం. ప్రకటన గ్రంథ 21వ అధ్యాయం 8వ వచనంలో మండుతున్న అగ్నిగుండం 2వ మరణం, 2వ మరణం. మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, పాపం సాతాన్ని అభిషేకం పొందిన కెరూబును పాడు చేసింది, పాపం ఆది దంపతులు ఆదాము అవ్వల్ని దేవునికి దూరం చేసింది, కష్టపడేటట్లుగా చేసింది, కడుపు కారేటట్లుగా చేసింది, చెమట కారితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాన్ని పరిస్థితులు తీసుకొచ్చింది. మరణ భయం, రోగ భయం, అన్ని భయాలు, అన్ని భయాలు, సిగ్గు పిడియం అన్ని వచ్చి పడ్డాయి. దేనివల్ల? పాపం వల్ల. యేసు అన్న పేరుకి అర్థం ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు అన్న సత్యం వాక్యం మాట్లాడుతూ ఉంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను నమ్ముకో నీకు పరలోకం గ్యారంటీ అని చెప్పట్లే, నన్ను నమ్ముకో నీకు పరలోకం గ్యారంటీ అని చెప్పట్లే. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, పాపాన్ని జయించి పరలోకానికి ప్రయాణం చేయడానికి నేను లోకం కొరకు ఒక గుంపును కడతా ఉన్నాను, సంఘాన్ని కడుతున్నాను అన్నాడు. మన మూల వాక్యానికి వెళ్దాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్. యేసుక్రీస్తు ప్రభు కట్టిన ఆ సంఘం ఎందుకు కట్టాడు, ఏం చేయాలనుకుంటున్నాడు సంఘం ద్వారా అర్థమైతే మనం చాలా విషయాలు అవగాహనలోకి వస్తాం. మత్తయి 16వ అధ్యాయం, మత్తయి 16వ అధ్యాయము చదువుదాం. 18వ వచనం అంటున్నాడు ఇప్పుడు ఆయన, నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి? వాళ్ళమే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని సరాసరి పరలోకానికి వెళ్ళిపోతామని బైబిల్ చెప్పట్లా, బైబిల్ చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే రక్షించబడతాము అన్న మాట దగ్గర రక్షణ పాపాలు, అందుకే రక్షణను బైబిల్ పండితులు మూడు పదాల్లో వివరిస్తారు. ఒకటి జస్టిఫికేషన్, రెండు శాంక్టిఫికేషన్, మూడు గ్లోరిఫికేషన్. తెలుగులో మాట్లాడితే గత పాపాలకు ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే జీరో, అకౌంట్ జీరో. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే అకౌంట్ జీరో. ఏ పాపం కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. సిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని చచ్చిపోయినట్టుగా, అప్పుడు చచ్చిపోతే పర్ల, దొంగ వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళిపోదాం. కానీ మనం వెళ్ళిపోవాలనుకోవట్లేదు, దేవుడు కూడా తీసుకెళ్లిపోదాం అనుకోవట్లేదు. ఏం చేస్తాడు? బాప్తిస్మ తీసుకున్న తర్వాత, నమ్ముకున్న తర్వాత నీకు నాకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. అనారోగ్యం వస్తే మనమేమన్నా ఊరకన కూర్చుంటామా? పస్తులుండి ఉపవాసముండి కన్నీరు కాచి రోగం తీసే ప్రభు అని చెప్పి ఆయన దగ్గర పేచి పెట్టి మళ్ళా ప్రాణాన్ని కాపాడుకుంటాంగా, ఆయన కూడా ఇస్తాడు. ప్రాణం కాపాడుకొని సంవత్సరాలు పొడిగించుకుని బతుకుతున్నాం కదా, అక్కడున్న ప్రమాదం ఏంటంటే మనం బ్రతికేది పాపపు లోకంలో, మనం బ్రతికేది పాపపు లోకంలో, మనం బ్రతికేది పాపానికి జనకుడైన సాతాను సింహాసనం ఉన్న భూలోకంలో, మనం బ్రతికేది పాపాన్ని ప్రేమించే లోకం ఉన్న భూలోకంలో. కాబట్టి ఎంత కాలం భూమి మీద ఉంటామో అంతకాలం మనం డేంజర్ జోన్లో ఉన్నాం. ఏంటి ఆ డేంజర్ జోన్ అంటే సాతాను సింహాసనం. వాడు ఏదేం తోటలోకి మాత్రమే వచ్చాడా? నీ ఇంట్లోకి రాలేడా? వాడు అవ్వతో మాత్రమే మాట్లాడా? నీతో మాట్లాడలేడా? వాడు ఇస్కరిత యూదా హృదయంలోకి మాత్రమే దూరాడా? నీ హృదయంలోకి దూరడా? బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే వాడికి వేరే పని లేదు, వాడి పనే నాశనం చేయడం. వాడు హంతకుడు, వాడు అబద్ధాల కోరు, వాడు అబద్ధానికి జనకుడు, లోకాన్ని సర్వలోకాన్ని మోసం చేసిన వాడు. భూమి మీద ఎంతకాలం ఉంటామో అంతకాలం వాడు మన మీద అగ్ని ప్రాణాలు సంధిస్తూనే ఉంటాడు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను, పరలోకం పోతాను అని మాత్రం చెప్పుకోవాలి. కానీ ఏ జాగ్రత్తలు తీసుకోకూడదు, యథాలాపంగా లోకానుసారంగా జీవించాలి. చస్తే మాత్రం పరలోకంలో కళ్ళు తెరుస్తామా? పెద్ద మోసం, పెద్ద మోసం. బైబిల్ ఎక్కడ అలా బోధించలేదండి, బైబిల్ ఎక్కడ అలా బోధించలేదు. బైబిల్ ఏం బోధించిందంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అని అపవాది ఎవడు మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు సిలువులో వాడు తల చితకు తొక్కాడు, యేసుక్రీస్తు ప్రభు ఓడించేశాడు, వాడు అసలు నా జోలికి రాడు అనుకోవాలా? బైబిల్ అలా చెప్పట్లా. మనం ఏం చేయాలట? మెలకువగా ఉండాలట. 9, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులే వాణ్ణి ఎదిరించండి. ఎవరు ఎదిరించాలి? మనమే. ఎవరు పోరాడాలి? మనమే. ఎవరు నిలబడాలి? మనమే. ఎవరు సాతాను పనిచేసే విధానాలను, సాతాను తంత్రాలను ఎరిగిన వారిగా ఉండాలి? మనమే. ఏమనుకుంటున్నామంటే, ఇది నేషనల్ హైవే, సరాసరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోడు, బాప్తీసం తీసుకోడు, చస్తే పరలోకాన్ని పోవటం. బైబిల్ అలా చెప్పట్లా. నారో వే, ఇరుకు మార్గము, ఇరుకు మార్గము, పోరాడాలి, అంతవరకు సహించాలి. తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూచుకోవాలి. కుడికి కాని ఎడమకు కాని వాక్యం నుంచి తొలగిపోకూడదు. ఎన్ని జాగ్రత్తలున్నాయి, ఎన్ని హెచ్చరికలున్నాయి. ఎట్లాగా ఈ విశ్వాస యాత్రలో కొనసాగేది? ఎట్లాగా వాడిని జయించేది? ఎట్లాగా సత్య నరకానికి వెళ్లకుండా. నరకానికి ఎందుకు వెళ్తాం? నరకానికి ఎందుకు వెళ్తామంటే వాడిలో ఉన్న పాపం మనం అంటించుకుంటే, వాడితో కలిసి వాడి మోసపు జీవిత వాడి చేతిలో మోసపోయి అట్లాగే జీవిస్తూ ఉంటే పోయేది నరకానికే. ఎవరు నరకానికి పంపిస్తారు? నా బైబిల్ అంటుంది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే తన్ని నరకానికి పంపిస్తారట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాక్యం అంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్నిలోకి పొంది. ఎవరి మాట చెప్పింది? యేసయ్య. అదేంటి, ఆయన ప్రేమమయుడు కదా, రండి పరలోకానికి వెళ్ళండి, పరలోకానికి రండి అని పిలవాలి కదా. అలా పిలవడు. సాతాను పిల్లల్ని దేవుడు ఎందుకు పరలోకానికి చేర్చుకుంటాడు? సాతాను పిల్లలు, సాతాను ఎక్కడుంటాడో అక్కడే ఉండాలి. సాతాను విధించబడ్డ స్థలం పాతాళం. సాతాను ప్రేమించి వాడి మోసాల్లో పడిపోయి వాడికి నచ్చినట్టుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు. బైబిల్ ఆ మాట భయం పుట్టిస్తుంది. దానికి పెద్ద నేరాలు చేయాల్సిన అవసరం ఏమి లేదు. మన యాటిట్యూడ్ మారితే చాలు. చక్కగా వాడితోటే యుగ యుగాలు నరకంలో వాడితో జీవిస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14, 15 వచనాలు. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉతుకుకుని వారు ధన్యుడు. దానికి హక్కు గలవారుగా ఉండాలట. జీవవృక్షానికి హక్కు, ఆ పట్టణంలో ప్రవేశించడానికి పరిశుద్ధత గలవారుగా ఉండాలట. 15, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, చివరి మాట, అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతి వాడు పట్టణంలో ప్రవేశించడం వెలుపల ఉండిపోతారు. అబద్ధాన్ని ప్రేమిస్తే చాలు, అబద్ధాన్ని జరిగిస్తే చాలు, అబద్ధాల్లో కొట్టుకుపోతే చాలు, అబద్ధాన్ని ఎరగకుండా ఉంటే చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం లే. వాక్యం సత్యం. వాక్యంలో లేనిది, వాక్యం కానిది అన్ని అబద్ధాలే. కాబట్టి పిల్లరా, పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన నన్ను నమ్ముకుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అక్కడ ఆగిపోలే. ఆయన ఏమంటున్నాడు మన మూడు వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నేను నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవచ్చాలవు, ఆ సంఘానికి పరలోకపు రాజ్యపు తాలపు చెవులిస్తాను. ఆ సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంపాదించిన ఒకే ఒక్కటి సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినది సంఘం. సంఘం అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం మాట్లాడుతుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే సంఘం. సంఘాన్ని ఆయన కట్టాడు, ఆ సంఘం కొరకు రక్తం ఇచ్చాడు, ఆ సంఘం కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆ సంఘం కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆ సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆ సంఘం ఆయనకు శరీరంగా ఉంది, ఆ సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, సంఘం ఆయనతో కనెక్ట్ అయి ఉంది, లోకం సాతానుతో కనెక్ట్ అయి ఉంది, సంఘం ఆయన శిరసత్వం కింద ఉంది, లోకం సాతానులో పడి ఉంది. దాన్ని మనం చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తున్నాం. నేను చెప్పడానికి తాపత్రయపడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా సంఘాన్ని కడతాను, అది పాతాళం జయిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది అని చెప్పిన ఆ సంఘం, దాని మొదటి రూపం అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. నా సంఘాన్ని కడతానన్నాడు, కట్టాడు ఆయన. 2వ అధ్యాయంలో మొదటి సంఘ స్థాపన ఆది సంఘాన్ని మనం చూస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40, 41, 42 వచనాలు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించాను, రక్షించబడ్డ వారు లోకానికి వేరుగా జీవించడం నేర్చుకోవాలి. లోకస్తులతో పాటు జీవిస్తూ రక్షణ కొనసాగించడం సాధ్యం కాదు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే, లోకానికి సంఘానికి చాలా తేడా ఉంది. లోకస్తులు జీవించినట్లుగా మనం జీవించకూడదు, లోకస్తుల్లాగా మనం మోసాల్లో బ్రతకూడదు. ఆ మాట మాట్లాడుతున్నాడు. 40, 41వ వచనం, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఆ మూడు వేల మంది ఎట్లాగా కంటిన్యూ అయ్యారు? 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో తన స్వరక్తమిచ్చి ప్రాణమిచ్చి సంపాదించిన సంఘం, యెరూషలేము సంఘం, ఆది సంఘం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి ట్రై చేసిన సాతాను యెరూషలేము సంఘాన్ని చంపడానికి ట్రై చేయలేదా? చాలా బాగా ట్రై చేశాడు. అపొస్తలుల్లో 12 మందిలో మొదటి వాడు యాకోబు తీసుకొచ్చి అందరి కళ్ళ ముందు హేరోదును ప్రేరేపించి తల తెగ నరికించాడు. అపొస్తలుల 12 మంది సాధారణ మరణం పొందల, అందరూ అసహజ మరణం, హతసాక్షులు, అందరినీ చంపించాడు. ఎర్లీ చర్చ్కి వచ్చిన పర్సిక్యూషన్స్ ఎలాంటివో యూట్యూబ్ లో మీరు చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. సింహాలకు, క్రూరముగాలకు ఎరగా వేయబడ్డారు, కాగడాల్లాగా కాల్చబడ్డారు, మనుషుల్ని కర్రలు కట్టి పైన తారు పోసి కింద మంట పెట్టి వాళ్ళని లైట్లా వాడుకున్నారు. ఆడలేదు, చిన్నలేదు, ముసలేదు, ఘోరం, భయంకరమైన హింసలు. ఎవరు తీసుకొచ్చారు? వాడే. కానీ ఈ సంఘం ఎలాంటిదంటే జయించింది, వాడిని జయించింది. చచ్చి వాళ్ళేమి నష్టపోవాలా, చచ్చి వాళ్ళు గెలిచారు, సావు దగ్గర వాళ్ళు ఓడిపోవాలా, సావు దగ్గర వాళ్ళు జయించారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డ మాట, అంతటా సింహాసనం చూచితిని వాటి మీద ఆశీనులై ఉండే వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును, మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల ఎందు గాని చేతుల ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు. యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనం చేయబడ్డవారు. వారు రాజీపడలా, వెనుచూపులా, వాడికి భయపడలా, వాడి ప్రలోభాలకు లొంగలా నిలబడ్డారు. చావనైనా చస్తా ఉన్నారు, చావును అంగీకరించారు, చిరఛేదనం చేయబడ్డారు. వాళ్ళు ఎలా కనబడుతున్నా సింహాసనాల మీద కనబడుతున్నారు. చిరఛేదనం చేయబడ్డవారు ఆత్మను చూచితిని వారి బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వాళ్ళు రాజ్యాన్ని పొందుకున్నారు, సింహాసనాలు పొందుకున్నారు, వాళ్ళు గెలిచారు, ప్రాణాలను కూడా వాళ్ళకి చేయలేదు. యెరూషలేము సంఘం, ఆది సంఘం, సాతాను ఎంత ట్రై చేసినా, ఎన్ని హింసలకు గురి చేసినా వాళ్ళు లొంగలేదు, నిలబడ్డారు. ఎట్లా నిలబడ్డారంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. పాతాల లోకపు ద్వారాలు నిలవచ్చాను. మరి అదే సంఘం ఈరోజు అట్లానే ఉందంటే లేదు, లేదు. మనకేమి ప్రాణాలు పోయే పరిస్థితి కాదు, మనకేమి భయంకర హింసలు లేవు, మనకి భారత రాజ్యాంగం అనుకూలంగా ఉంది, మనం ఆదివారం చక్కగా ఆరాధించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సంఘంలో జీవం లేదు. సంఘం నులివచ్చిన స్థితిలో ఉంది, సంఘం చల్లారిపోయిన స్థితిలోకి వచ్చింది. కారణం ఏంటంటే ప్యాటర్న్ మారిపోయింది. ఈ రెండు మాటలు, నా సమయం అయిపోయింది, రెండు మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎవరైనా హెల్దీగా ఉండాలంటే రెండు విషయాలు బాగుండాలి. ఒకటి శ్వాస బాగుండాలి, రెండు మంచి ఆహారం తీసుకోవాలి. శ్వాస ఆడకపోతే ప్రాణం ఉండదు కదా. ఆది సంఘం ఎలాంటి అలవాటు కలిగి ఉందంటే ఎడ తెగని భక్తి. శ్వాస ఎట్లాగైతే ఎడ తెగకుండా ఉంటుందో అట్లాగే ఆహారం ఎలాగైతే అనుదినము ఉంటుందో అలాగే ఎడదెగన భక్తి. ఆ మాట అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చివరి మాట, ఎడ తెగక ఉండిరి. ఎందులో? బోధలో, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరగటంలో ఎడ తెగక అంటే ఏంటి అర్థం? 46, వరేక మనసుకులై ప్రతి దినం, ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినం దేవాలయములో తప్పక కూడుకొనుచు. కుదిరితే కూడుకోవడం కాదు, తప్పక కూడుకున్నారు. దేవాలయంలో మాత్రమే కాదు, ఇంటింటా కూడుకొనుచు, రొట్టె విరుచుచు, దేవుడు స్తుతించుచు. ప్రజలందరి వల్ల దయ పొందిన వారే. చరిత్రకారులు సంఘాన్ని విశ్లేషించి ఏమంటారంటే, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఆది సంఘం ఎట్లా నిలబడిందంటే, ఊపిరి ఎలాగైతే కంటిన్యూగా ఉంటుందో వాళ్ళ భక్తి కంటిన్యూగా ఉంది, ఎడతెగకుండా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చూసినా సమయాన్ని కుదుర్చుకుని ప్రార్థనకు వెళ్ళిపోతాడు. రాత్రులు ప్రార్థనలో గడుపుతాడు, ఉదయాన్నే ప్రార్థనలో గడుపుతాడు, పరిచర్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. సహజంగా ఎట్లాగైతే మనం బ్రీత్ చేస్తామో, దేవునితో మాట్లాడడం, దేవునితో సంబంధం బ్రీతింగ్ లా ఉండాలి. గ్యాప్ రాకూడదు, గ్యాప్ రాకూడదు. జనరల్ గా మనకున్న మన బాడీ సిస్టమ్ను బట్టి దీనికి 3 పూట్ల భోజనం పెట్టాలి. అన్ని రకాలుగా దీనికి కావలసిన న్యూట్రిషన్స్ అందించాలి. ఒక పూట తినకపోతే మనకు అర్థమవుతుంది బాడీ కంట్రోల్ తప్పింది, ఒక రోజు తినకపోతే ఇంకా బాగా అర్థమవుతుంది. నీళ్లు, వాటర్ సఫిషియెంట్ గా రోజుకు 4 లీటర్లు తాగాలి. దాహం వేస్తే తాగాలి. దాహానికి అర్థం ఏంటంటే తీసుకో, లోపల గాలి వచ్చిందని అర్థం. ఆకలి వేస్తే తినాలి. ఆకలి ఎందుకు వేసిందంటే లోపల బాడీకి కావాలి, తిను అని చెప్తా ఉంది. మనకి దాహం ఎప్పుడు వేస్తుంది, మనకు ఆకలి ఎప్పుడు వేస్తుంది, మనం ఊపిరి ఎప్పుడు పీల్చుకుంటాం, మాటి మాటికి వాటర్ తాగుతాం, మూడు పూట్ల భోజనం చేస్తాం, ఎల్లప్పుడూ శ్వాస పీల్చుకుంటాం. అది సంఘం అలాగుంది దేవుణ్ణిలో, అలాగుంది దేవుణ్ణిలో. వాడు ఎట్లాగ ట్రై చేసినా రాలేకపోతున్నాడు, ఎలా ట్రై చేసినా చావనమ్మా చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని వదిలిపెడతలా. పేతురు యోహాను నిలబెట్టి మీకు యేసు కావాలా, మీ ప్రాణాలు కావాలని, మాకు ప్రాణాలు కదా, యేసే కావాలి చెప్పారా, నాలుగు కోస్తాం, నాలుగు కోసిన చెప్పేదే అవును. గాని మీ మాట వినాలా, ఆయన మాట వినాలా? మీరు ప్రాణం మాకు ఇచ్చారా, ఆయన మాకు ప్రాణం ఇచ్చాడా? రేపు చస్తే పరలోకం తీసుకెళ్ళదు మీరా, ఆయన? కాబట్టి ఆయన మాట వినాలి కదా, మీ మాట ఎట్లా వినేది? ఎంత త్రిగించి మాట్లాడుతున్నారో వాళ్ళు. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 19. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినాలా, నీ మాట వినాలా? ఎవరి మాట వినాలి మేము? మీరు చంపుతానంటున్నారు, మీరు చంపుతారు, ఆయన బతికిస్తాడు. ఆయన చంపితే ఎవడు బతికించాలి మమ్మల్ని? ఆయన చంపితే ఎవడు బతికించాలి మమ్మల్ని? కాబట్టి మీరేమన్నా చేసుకోండి బాబు, ఆయన మాట వింటాం. అది వాళ్ళ తెగింపు. లోకం తలకిందులు అయ్యింది. సాతాను వల్లగాల ఏమి చేయలేకపోయాడు. ఎందుకు? వాళ్ళ భక్తి ఊపిరిలాగా ఉంది, వాళ్ళ భక్తి నీళ్లు తాగినట్టుగా ఉంది, వాళ్ళ భక్తి ఆహారం భుజించినట్టుగా ఉంది, వాళ్ళ భక్తి అనుదినం ఉంది, ఎడతెగకుండా ఉంది. మరి ఎప్పుడు సంఘం చచ్చింది? ఎప్పుడు సంఘం ఎట్లా బలహీనపడింది అంటే 312లో బలహీనపడింది. ఏమైంది 312లో? పెద్ద డిసెప్షన్. దట్ వాజ్ ఎ గ్రేట్ డిసెప్షన్. ఏమైంది? ఏమైంది? వీళ్ళు కొడితే వీపు చూపిస్తున్నారు, చంపుతామండి, చచ్చి పరలోకం పోతాం అంటున్నారు. కాబట్టి చచ్చి పరలోకానికి వెళ్ళిపోతే నేను ఎట్లా గెలుస్తాను? వాళ్ళు చస్తే నరకానికి రావాలి. కాబట్టి ఏం చేయాలి? కష్టపెడితే కాదు, సుఖపెడితే మాత్రం లొంగిపోతారని చెప్పి ఓ ఆశీర్వాదాలు కుమరించాడు. రోమా చక్రవర్తి కానిస్తింటున్న క్రైస్తవుడు అయిపోయాడు. క్రైస్తవులకి రాయితీలు వచ్చి పడ్డాయి, క్రైస్తవులకి రిజర్వేషన్లు వచ్చి పడ్డాయి, క్రైస్తవులకు మందిరాలు వచ్చాయి, క్రైస్తవులకు ఆదివారం హాలిడే వచ్చింది, క్రైస్తవులు హై ప్రొఫైల్ పీపుల్ గా ట్రీట్ చేయబడ్డారు, ప్రభుత్వం క్రైస్తవ్యానికి ఒత్తాసు పలకడం ప్రారంభించింది. చచ్చింది గొర్రె. దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు అన్న మాటతోటి సాతాను మోసాలను పక్కన పెట్టి, పరలోకానికి వెళ్లాలన్న విషయాన్ని పక్కన పెట్టి, పోరాటం అన్న విషయాన్ని పక్కన పెట్టి, దీవెనలు 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 అన్నీ కూడబెట్టుకొని భ్రష్టత్వం లొనివచ్చిన స్థితి లోకానుసారమైన జీవితం సంఘంలోకి వచ్చేసింది. ప్రభునందు ప్రిలరా, ఎస్ఎఫ్జేలో నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మేము ఆశీర్వాదాలు కూడబెట్టుకోవడానికి దేవుడి దగ్గర రావాల్సిన అవసరం లే. లోకంలో జీతాలు, డబ్బులు, లంచాలు, పేరు, ఘనత చాలా ఉన్నాయి. ఆత్మీయతను కాపాడుకోవడానికి దేవుళ్ళలోకి వచ్చాం, ఎస్ఎఫ్జేలోకి వచ్చాం. ఉద్యోగం 24 గంటలు చేయమంటే చేస్తున్నాం, భక్తి రోజు లేదు, దేవుడితో బంధం లేదు, చాలా దూరం అయిపోతున్నాం. చస్తే 100% నరకం గ్యారంటీ. మా పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది ప్రభువా. లోకమంతా సంపాదించుకొని ఆత్మను నరకానికి అప్పగించుకున్న దౌర్భాగ్య స్థితి మా పరిస్థితి మాకు అర్థమవుతుంది. బైబిల్ ప్రకారంగా కఠినమైన మాటలన్నీ మాకే అప్లై అవుతున్నాయని చెప్పి పట్టుదలతో ఏడిస్తే ప్రభు తెరిచిన ద్వారం ఇది. పోలీసులే కాదు, టీచర్లు, మెడికల్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, డిఆర్డీఏ వాళ్ళు, బ్యాంకు వాళ్ళు, ఉదయం 6 గంటలకు బ్యాంకు వాళ్ళ ఆరాధన జరుగుతూ ఉంది, బ్యాంక్ ఎంప్లాయీస్. అలాగని చెప్పి అందరూ మారిపోయారని కాదు, కానీ ఇది వర్కౌట్ అవుతుంది. అనుదిన భక్తి, లంచాలకు దూరం అయ్యాం, పాపాలకు దూరం అయ్యాం, మోసాలకు దూరం అయ్యాం. సాతాను అర్థమవుతున్నాడు, సాతాను మాటలు అర్థమవుతున్నాయి, సాతాను మోసాలు అర్థమవుతున్నాయి. వారు ఎడతెగకుండా ఉన్నారు. ఈ ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, డైలీ ఫెలోషిప్, డైలీ ఫెలోషిప్. డిఎఫ్జేకి ఆ పేరు ఎందుకు పెట్టామంటే డైలీ ఎక్సర్సైజ్ చేస్తావా, రోజు చేయి, ఆరోగ్యంగా ఉంటావు. వాకింగ్ చేస్తావా, రోజు చేయి, ఆరోగ్యంగా ఉంటావు. మందులు వేసుకుంటున్నావా, రోజు వేసుకో, ఆరోగ్యంగా ఉంటావు. చదువుకుంటున్నావా, రోజు చదువుకో, వంట పడుతుంది. తింటున్నావా, రోజు తిను, వంట పడుతుంది. ఏది చేసినా డైలీ చేయి, వంట పడుతుంది. వారంలో ఒక రోజు చేసి ఆ రోజు నిద్రపోతే ఏం వంట పడుతుంది? ఏమి వంట పట్టదు. వంట పడుతుందన్న భ్రమల్లో మోసపోతాం అంతే. కాటా పెడితే కాటాలో ఏముండదు. తోకం వేస్తే తోకంలో ఏముండదో, దినాలు గడిచిపోతాయి అంతే. ఆదివారం సంఘానికి వెళ్ళలేకపోతున్నాం, ఆన్లైన్లోనైనా సరే ఒకరోజు కలిసి ప్రార్థన చేసుకుంటే చాలే ప్రభువా అని చెప్పి స్టార్ట్ చేశాం. ఆయన అన్నాడు, సరిపోదు మీకు తెలియక సరిపోద్ది అనుకుంటున్నారు, నాకు తెలుసుగా సరిపోదు. కాబట్టి రోజు మీరు కలుసుకోవాలి, రోజు మీరు ఆరాధించుకోవాలి, దానికి కావలసిన సహాయం నేను చేస్తానన్నాడు ఆయన. అలాంటి మనసు ఇచ్చాడు. రోజు చేస్తున్నాం, బలపడుతున్నాం, మిగతా వాళ్ళు కూడగట్టుకుంటున్నాం. ఒక చిన్న ప్రార్థన బృందం 175 ప్రార్థన బృందాలుగా మారింది. ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాం. ఒక పక్క లోకంలో సంఘం బలహీన పడతా ఉంటే ఎస్ఎఫ్జేలో సంఘం బలమైన బృందంగా బలపడతా ఉంది. ఏంటి తేడా అంటే అది ఆదివారం, ఇది అనుదినం, అదే తేడా. అంతకుమించిన పెద్ద తేడా ఏమి లేదు. కాబట్టి అనుదిన భక్తిలో బలపడడానికి దేవుడు డిఎఫ్జేని మనకు ఇచ్చాడు. ఏ సంఘాలైతే డిఎఫ్జే మోడల్ తీసుకొని అనుదిన సంఘాలు కట్టబడతారో వాళ్ళ డిఎఫ్జే పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎస్ఎఫ్జే పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత కావాలో అంత హెల్ప్ చేస్తాం. మనం ఏదో ఈ బ్యానర్ ను ప్రమోట్ చేయడానికి, ఈ టీమ్ ను ప్రమోట్ చేయడానికి, ఇది ఒక్కటే గొప్ప సంఘం, ఇక్కడొక్కటే ఆత్మీయత ఉంది, ఇక్కడ తప్ప మిగతా అవన్నీ చెడిపోయి అని చెప్పడానికి కాదు. మేము రుచి చూసేదిగా బాగుంది, మీరు కూడా రండి, రోజు చేసుకోండి. మాతో కలవాల్సిన అవసరం లేదు, కానీ మా సాక్ష్యాలన్నా వినండి, మేము పొందిన మేలు మీరు పొందండి అని చెప్పడానికి మాత్రమే తాపత్రయపడదాం. ప్రభు అనుదిన సహవాసాలకు కట్టబడుతున్న డిఎఫ్జే సహవాసాలను, అనుదిన సహవాసాలకు కట్టిన ఎస్ఎఫ్జే సహవాసాలను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సంఘాలకు, సంఘానికి చేర్చబడకుండా బయట ఉండిపోయిన అన్యులకు అందరికి ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకే ఒక్క పరిష్కారం, పాతాల లోకపు ద్వారాలు నిలవని ఒకే ఒక్క మెకానిజం, ప్రభువు కట్టింది సంఘం, బిల్డింగ్ కాదు, విశ్వాసుల సమూహం. ఆయన రక్తం చేత కొనబడ్డవారు. ఎంతమంది ఉండాలి? 100 మంది అక్కర్లా, ఇద్దరు ముగ్గురుంటే చాలు, నేను ఉంటానన్నాడు. వేర్ టూ ఆర్ త్రీ గ్యాదర్, ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఎక్కడా? ఎక్కడైనా. అదేంటి, సెల్ ఫోన్ లో కూడుకుంటే దేవుడు వస్తాడా? వాస్తవానికి దేవుడు ఆత్మరూపి, ఆయన ఏమి శరీరధారి కాదు కదా, ఒక చోట కూర్చుంటే అక్కడ కూర్చోడానికి. ఆత్మరూపి. భారతదేశంలో సంఘంతో ఆయన ఉంటాడు, అమెరికాలో సంఘంతో ఆయన ఉంటాడు. అమెరికాలో పగలైతే మనకు రాత్రి అవుతుంది కదండి, అక్కడిక్కడ ఎలా ఉంటాడు అన్నాడు. ఆయన చిన్నోడా, సార్వభౌమాధికారి, సర్వోన్నతుడు, సర్వవ్యాప్తి. కాబట్టి పిల్లల దేవుని సన్నిధిని అనుభవించడానికి, అనుదిన అనుభవించడానికి దేవుడు మన టెక్నాలజీని ఇచ్చాడు. దీన్ని మన అనుదిన భక్తి కోసం వాడుకుంటున్నాం. ఇందులో కొనసాగటం, మనం బలపడటము, బలహీనంగా ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని బలపరచడం కొరకు. అట్లాంటి నిర్లక్ష్యం చేయకుండా రోజు ఆయనతో కొనసాగడానికి ఇష్టపడదాం, అనుదినం ఎదుగుదాం. దేవుడు మనల్ని ఆయన ఏ ఉద్దేశాల కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాలు జరిగించడానికి వాడుకోవాలి. ప్రభు అటు కృప శ్రీశైలం డిఎఫ్జే సహవాసానికి, ఈ రాత్రి వచ్చిన ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు రాబోయే దినాలను అనుగ్రహించినగాక. ఆమేన్.